नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय उदीरयेत्। గరుడ పురాణంలో అందరికీ స్వాగతం పలుకుతున్నాం. శ్రీ మహావిష్ణువు పదో పర్యాయం మత్స్య రూపంలో అవతరించాడు. అప్పటికి చాక్షుష మన్వంతరం వచ్చింది. ఆ తర్వాత వచ్చే ప్రళయ కాలంలో ప్రజలంతా నశిస్తారు కనుక వెంటనే ఆయన వైవస్వతుడు అనే ఒక మరువుని పిలిచి, నాయన మరువు, ఈ ప్రపంచమంతా ప్రళయ కాలంలో నశించిపోతుంది, తదనంతరం మళ్ళీ ప్రజా సృష్టి కావాలి, ప్రజలు సృష్టించాలంటే ప్రజలకు కావాల్సిన ఆహార పదార్థాలు కూడా ఇవ్వాలి, కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఉన్న కొన్ని విత్తనాలు నీ మూటలు కట్టు, ఆ విత్తనాలతోటి నీ ఆశ్రమం దగ్గర సంసిద్ధంగా ఉండు. నేటికి 9వ రోజు ప్రపంచమంతా నశించిపోతుంది, అప్పుడు నేను వచ్చి నిన్ను రక్షిస్తానన్నాడు. అన్నట్టే ఈ వైవస్వతములు ఆయనకు ఆ కాలంలో శ్రాద్ధదేవుడిని కూడా లేదు, ఆయన విత్తనాలన్నీ మూటగట్టు కూర్చున్నాడు. ఆ తర్వాత ఏక దాటిన ప్రపంచం అంతా వర్షం కురిసి ప్రపంచం ప్రళయంలో నాశనం అయిపోయింది. ఆ సమయంలో ఒక పెద్ద ఓడ ఒకటి కొట్టుకొచ్చింది. ఆ ఓడలో సప్త ఋషులు, కొంతమంది మహానుభావులు, కారణజంపుదంతా అందులో ఉన్నారు. వారందరినీ శ్రీ మహావిష్ణువు అలా ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు. మళ్ళీ రాబోయే కాలంలో వీళ్ళు మనందరికీ కారణ జన్ములు గనక మార్గదర్శకులు అవుతారు. అలాంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. అప్పుడు ఈ వైవస్వతుడు ఈ విత్తనాలను బోటలతో అందులో ఎక్కాడు. అప్పుడు విష్ణుమూర్తి పెద్ద మత్స్య రూపం ధరించి సముద్రంలో పెద్ద పెద్ద అలలతో ఉన్నటువంటి సముద్రంలో ఈదుకుంటూ వచ్చాడు. తోక పెద్ద కొమ్ముతో ఉన్న భయంకర మత్స్య అవతారం అది. ఆ మత్స్యానికి పెద్ద కొమ్ము ఉంటుందని చెప్పాం కదా, ఆ కొమ్ముకు తాడు కట్టి ఆ తాడుని రెండో కోసని ఓడకు కట్టాడు. ఇంతకీ ఆ ఓడకి చేప యొక్క కొమ్ముకి రెండింటికి బంధించి ఓడని రక్షించడానికి ఉపయోగించిన తాడే మహానుభావుడైన సర్పరాజు. ఈ విధంగా సర్పరాజుని కొందరు వాసుకి అని కొన్ని పురాణాల్లో రాశారు. గరుడ పురాణం ఆదిశేషుడు అంటుంది. ఎవరైనా మొత్తం మీద ఆయన సర్పరాజు. ఆ సర్పరాజుతోటే వాడ యొక్క కొసని కట్టి మరొక కొసతోటి స్వామి మత్స్యావతారంలో ఉన్న విష్ణువు యొక్క నుదుట ఉన్న కొమ్ము కట్టాడు. ఈ విధంగా మనువుని, వైవస్వత మనువుని, కొంతమంది ప్రజాపతుల్ని, విత్తనాలని ఒక నౌకలో పెట్టి రక్షించి మత్స్యావతారంలో ఆ తర్వాత మళ్ళీ సోమకాసురుడి దేవాన్ని వధించి వేదములు బ్రహ్మదేవుడికి తిరిగిచ్చిన దివ్యావతారం మత్స్యావతారం. ఆ తర్వాత 11వ అవతారంలో దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో మందర పర్వతాన్ని తన వీపు మీద మోసి రక్షించాడు ఆయన. ఇది కోరమ అవతారం. 12వ మారు ధన్వంతరి అనే పేరుతో సముద్రంలోంచి అవతరించాడు. అమృత కలశాన్ని, వైద్య శాస్త్రాన్ని లోకానికి అందించాడు. 13వ అవతారంలో మోహిని అనే ఒక అందగత్తెగా మారి దేవదానవులు అమృతం కోసం కలహిస్తూ ఉండగా వారి మధ్యలో చేరి తన అందంతో దైత్యుల్ని మోహింపచేసి అమృతాన్ని తిరిగి దేవతలకు అందించాడు ఆయన. ఇక 14వ మారు నరసింహస్వామికి అవతరించాడు. పరాక్రమవంతుడైన హిరణ్యకశిపుని చాపలు నేసేవాడు తుంగగడ్డిని చీల్చినట్టుగా చీల్చిపారేసాట. తుంగగడ్డి అని ఒక గడ్డి ఉంటుంది. ఈ గడ్డితోటి చాపలు అల్లుతారు, దానికి తుంగ చాప అని పేరు. ఆ తుంగగడ్డిని గోళ్లతోటి ఎలా చీలుతారో చాపలు అల్లేవాళ్ళు, అలా తన భయంకరమైన తీవ్రమైన పొదునైన గోళ్లతో హిరణ్యకశిపుని చీల్చి అవతారం పారేసాడు. ఇది పరమ పవిత్రమైన 14వ అవతారం నరసింహ అవతారం. ఇక 15వ అవతారంలో రామనుడికి అవతరించి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగులు దానమడిగి ముల్లోకాలు ఆక్రమించి ఇంద్రుడికి తిరిగి స్వరాజ్యం అందించాడు. బలి చక్రవర్తిని పాతాళానికి పంపి భవిష్యత్తులో ఇంద్రుడిని చేస్తానన్నాడు ఆయన. ఇక 16వ అవతారంలో పరశురాముడికి అవతరించాడు. ఈ అవతారంలో విప్రద్రోహులై, నాస్తికులై రెచ్చిపోతున్న పరమ పాపాత్ములైనటువంటి రాజులుని 3 ఏళ్ళు 21 పర్యాయములు గండ్రగొట్టలు పుట్టుకుని నరికి అవతల పారేశాడు. తర్వాత ధర్మ సంస్థాపన చేశాడు, క్షత్రియ రహితం చేసేశాడు. ఆ తర్వాత ఈ భూమంతటిని కశ్యప ప్రజాపతికి దానమిచ్చాడు. కశ్యపుడికి ఈ భూమి చేరింది కనుక అప్పటి నుంచి భూమిని కాశ్యపి అని పిలిచాడు. ఇక 17వ అవతారంలో సత్యవతీదేవికి, పరాశరుడికి వ్యాసుడనే పేరుతో జన్మించాడు. మనుషులు అల్పులు, ధర్మ మార్గాన్ని గ్రహించలేరు, ఎక్కువగా చదువుకోలేరు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుందని భావించి వేద రూప వృక్షాన్ని అనేక శాఖలుగా విభజించాడు. అందుకే వేదములను విభజించాడు గనక ఆయన్ని వేదవ్యాసుడు అన్నారు. వేదం ఒక కల్పవృక్షం, కల్పవృక్షానికి కొమ్మలు ఉన్నట్టుగా వేదములకు ఎన్నో కొమ్మల్ని ఏర్పాటు చేశాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, మళ్ళీ అందులో కూడా అనేకమైన శాఖలు, శాఖలు ఉపశాఖలు ఏర్పాటు చేశాడు. అందరికీ శిష్యులకి పంచిపెట్టాడు. అక్కడితో ఆగక పురాణాలు, ఇతిహాసాలు ప్రజలకు అందించిన మహానుభావుడు. ఆ వ్యాసావతారం 17వ అవతారం. ఇక 18వ అవతారంలో శ్రీహరి దేవకార్యార్థం రావణుణ్ణి వధించడం కోసం, అసలు ధర్మం అంటే ఇలా ఉంటుందని చెప్పడం కోసం శ్రీరాముడు అనే పేరుతో క్షత్రియ రూపంతో అవతరించాడు. సముద్రానికి వారధి కట్టాడు. తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఓ పక్కన ధర్మాన్ని సంస్థాపన చేస్తూ నేను కేవలం మానవుణ్ణి అని నిరూపిస్తూనే అనేక మహిమలు చూపించాడు. 19, 20 అవతారాలు వరుసగా చాలా గొప్పవి. 19వ అవతారంలో బలరాముడిగా, 20వ అవతారంలో కృష్ణుడిగా అవతరించాడు. అన్నదమ్ములుగా ఏకకాలంలో వ్యవహరించాడు. అపూర్వమైన బలరామకృష్ణుల అవతారంలో ధర్మ సంస్థాపన చేశాడు. ఈ భూమి మీద పెచ్చు పెరిగిపోతున్న అధర్మాన్ని అణిచివేశాడు. పాపాత్ములు, క్రూరులు, రాక్షసులు భూమిని పరిపాలించారు ఆ కాలంలో. అందుకనే రాక్షసులే ఈ రాజుల రూపంలో ఉన్నారని గ్రహించి కృష్ణుడు బలరాముడిగా అవతరించి వాళ్ళలో వాడు కలహించేలా చేసి వారిని నాశనం చేశాడు. పరమ పాపాత్ముల్ని కొందరిని తానే స్వయంగా నాశనం చేశాడు, కొందరిని బలరాముడి ద్వారా చంపించాడు, కొందరిని పాండవుల ద్వారా సంహరింపజేశాడు. పూర్తిగా భూమి మీద ఉన్న పాపాత్ముల్ని సంహరించాడు. ఆ అవతారంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆ కాలంలో ఎక్కువ మంది మహారాజులు రాక్షసులు. ఈ క్రూరులైన రాక్షసుల పరిపాలనలో భూమి అల్లాడిపోయింది. అందుకే వాళ్ళందరినీ సర్వనాశనం చేసి మళ్ళీ ధర్మ సంస్థాపన చేశాడు. ఇక 21వ అవతారంలో కలియుగం యొక్క సంధి కాలంలో కీకట దేశంలో జునుడికి పుత్రుడై బుద్ధుడనే పేరుతో అవతరించాడు. ఈ కాలంలో ధర్మం, సత్యం, అహింస బోధించాడు. ఈ బుద్ధావతారం వల్ల నాస్తికుల్ని కూడా వ్యాపింపజేశాడు. అనంతరం కలియుగం యొక్క అష్టమ సంధి చివరిలో అనగా యుగాంత కాలంలో రాజకులాలు నశించిపోగా ధర్మ సంస్థాపన కోసం శ్రీహరి విష్ణు యశుడు అనే పెట్టేటువంటి విప్రుడి ఇంట్లో అవతరించబోతున్నాడు కల్కి అనే పేరుతో. అప్పటికి పరిస్థితులు భూమి మీద అస్తవ్యస్తంగా తయారవుతాయి. ఎక్కడ ధర్మాత్ములైన రాజులున్నారు, ప్రజాపాలన అనే పేరుతో పరమనీచులు తయారవుతారు, మోసగాళ్లు తయారవుతారు, పందులు లాంటి వాళ్ళు పరిపాలన చేయడం మొదలు పెడతారు, ప్రతి వాడు రాముణ్ణి కృష్ణుణ్ణి తిట్టడం మొదలు పెడతారు, కయ్యో కయ్యో అని రోజు 5-6 సార్లు అరిచేటటువంటి ఒక దరిద్రపు పదం తయారవుతుంది. చెక్క ముక్కలు కొట్టించుకు తెచ్చినటువంటి ఒక దుర్మార్గుడు నేనే దేవుణ్ణి అని చెబితే వాడు చెప్పినా చెప్పకపోయినా వాడి పేరు మీదుగా ఉన్నటువంటి ఒక కొత్త మతం తయారవుతుంది. ఈ విధంగా రెండు ఒక విచిత్ర మతాలు తయారవుతాయి. ఒకటి ఎడారి నుంచి, మరొకటి బిడారు నుంచి తయారవుతుంది. ఈ మతాలను అవలంబించేటటువంటి వాళ్ళు క్రూరులు అయిపోతూ ఉంటారు. ప్రజలలో మతం అంటే చంపుకు తినడం అనే ఒక కొత్త నారుని సృష్టిస్తారు. యజ్ఞాలు, యాగాలని పాడు చేయడం మొదలు పెడతారు, సాధువులని నాశనం చేస్తారు. అప్పుడు భూమండలం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. విరోచులు, యవనులు, నీచులు, కేకటులు, క్రూరులు పెరిగిపోతున్నప్పుడు దుష్ట శిక్షణ కోసం భగవంతుడు శంబల అనే ఒక గ్రామంలో విష్ణుయసుడు అనే ఒక ధర్మాత్మునికి కల్కి అనే పేరుతో అవతరిస్తాడు. ఆ గ్రామం హిమాలయాలలో అదృశ్య రూపంలో ఉంటుంది. యోగులకు సిద్ధులకి తప్ప ఎవరికీ కనపడదు. అయినప్పటికీ కొంతమంది మేమే హిమాలయంలో యోగులం అని చెప్పుకు తిరుగుతారు. కానీ వాళ్ళు అలా చెప్పినంత మాత్రం చేత భగవంతుడు వారికి కనపడ్డు. ఆయన పరమ నిష్టాగరిష్ఠులకి, నిరంతరం వేద మార్గాన్ని నమ్మేటటువంటి వారికి, సాధకులకి, ప్రాణాలకి తెగించినటువంటి వాళ్ళకి మాత్రమే కనపడతాడు. పరమ పవిత్రమైన ఆ శంబల గ్రామం ప్రస్తుతానికి హిమాలయాల్లో ఉంటుంది. కొంతమంది మహాత్ములు చూడగలిగిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి మాత్రమే ఆ గ్రామం కనబడుతుంది. ఆ గ్రామంలో ఈ కలియుగం యొక్క అష్టమ సంధి చివరలో అంటే యుగాంత కాలంలో ఆ గ్రామం బయటకు వస్తుంది. ఆ గ్రామంలో కల్కి అనే పేరుతో భగవంతుడు అవతరిస్తాడు. అప్పుడు ఆయన ఎలా ఉంటాడు? పీతవర్ణంలో ఉంటాడు. కొంత పసుపు కలిసినటువంటి వర్ణంలో ఉంటాడు, తెల్లని వస్త్రాలు ధరిస్తాడు, మంచి యువకుడు రూపంలో ఉంటాడు, పొడవైన తోకచుక్కలా కనబడే ఖడ్గం ధరిస్తాడు, తెల్ల గుర్రం ఎక్కుతాడు. యువకుడిగా ఆ గుర్రం ఎక్కి అటు ఇటు తిరుగుతూ గెడ్డాలు బాగా పెంచుకుని గుండు చేయించుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగేటటువంటి దరిద్రపు జాతిని నరికి అవతల పారేస్తాడు. వాళ్ళ రక్తం నేల మీద సముద్రంలాగా పొంగిపోతుంది, నదిలా ప్రవహిస్తుంది, రక్తం ఏరులా ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తంలో ఈ గుండు గెడ్డాలు ధరించినటువంటి పాపాత్ముల యొక్క తలలు కొట్టుకుపోతూ ఉంటాయట. ఆ గెడ్డాలు చూడటానికి నాచులా కనపడతాయి. వాళ్ళ తలంతా పేచీ లేకుండా నున్నగా అదేదో విచిత్రమైన తాబేటి చెప్పలా కనపడుతుంది. ఇలాంటి దుర్మార్గులందరినీ సంహరిస్తాడు. మళ్ళీ తిరిగి ధర్మం నాలుగు పాదాలలో నిలబెడతాడు. ఇలా ఆ పరమాత్ముడు 22 ముఖ్యమైన అవతారాలు ఎత్తుతాడు. ఇవి కాకుండా ఇంకా అసంఖ్యాకమైన అవతారాలు ఉన్నాయి. ఆ అవతారములు ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు. అన్ని అవతారములతో కూడిన ఆ పరమాత్ముడి యొక్క కొన్ని అవతారాలు మాత్రమే నేను మీకు వివరించాను. శ్రీమన్నారాయణుడు సత్వగుణాన్ని అవలంబించి అసంఖ్యాకమైన అవతారాలు ఎత్తి ఎప్పటికప్పుడు వేదాలను, వేద ధర్మాన్ని, మునులను రక్షిస్తూ ఉంటాడు. ఈ మునులు, ఈ ధర్మాన్ని అవలంబించేవారు, యజ్ఞములు చేసేవారు, వీళ్ళందరూ ఆ పరమాత్మ యొక్క విభూతులు, ఆయన యొక్క అంశులు, మనువులు, ఋషిశ్రేష్ఠులు, వీళ్ళంతా ఆయన స్వరూపాలి. ఎంతెందుకు? నిత్యం వ్రతం అవలంబించేవాడు, సత్యం పలికేవాడు, ధర్మ మార్గంలో నిలబడేవాడు, క్రమశిక్షణతో తన కార్యములు చేసేవాడు, వేదవ్యాసుడు రచించిన పురాణములను భక్తి శ్రద్ధలతో నమ్మేవాడు, వీళ్ళందరూ విష్ణు స్వరూపాలి. అటువంటి విష్ణువు ఈ లోకాన్ని రక్షించడానికి, లోకంలో ధర్మం నిలబెట్టడానికి గరుడ పురాణం అనే ఒక గొప్ప పురాణాన్ని లోకానికి అందించాడు. ఆ గరుడ పురాణాన్ని మా గురువు వేదవ్యాసుల వారు రచించి నాకు అందజేశారు అని ఈ పరమ పవిత్రమైన విశేషాలన్నీ కూడా సూత మహర్షి సోమనకాదునికి నైమిషారణ్యంలో అందించాడు. ఇప్పుడు మీ అందరికీ కూడా గరుడ పురాణం యొక్క వక్తృశ్రోతృ పరంపర గురించి చెబుతాను. అనగా ఏమిటి? గరుడ పురాణాన్ని మొట్టమొదట ఎవరు ఎవరికి చెప్పారు, ఎవరి నుంచి ఎవరికి వ్యాపించింది, దీనికి వక్తృశ్రోతృ పరంపర అని పేరు అన్నమాట. ఇది తెలుసుకోవాలట. ఇది తెలుసుకుంటే అప్పుడు గరుడ పురాణం మనం వినడానికి అర్హులం అవుతాం. గరుడ పురాణం వినడానికి కూడా అర్హత కావాలండి. ఏ పురాణం వినడానికైనా అర్హత కావాలి. అందులో గరుడ పురాణం వినడానికి మరింత గొప్ప అర్హత కావాలి. ఆ అర్హత పొందాలంటే వక్త, ఆ వక్త నుంచి విన్నటువంటి వాడు, వాడి నుంచి ఇంకోడు విన్నాడే వాడు, వీళ్ళందరి యొక్క పరంపర తెలుసుకోవాలి. ఆ పరంపర చెబుతాను వినండి. ఒకప్పుడు నేను మునులతో కలిసి పదరికాశ్రమానికి వెళ్ళాను. అంటే చెబుతాను ఎవరు, సూతుడు గనక ఇక్కడ నేను అంటే సూతుడు అని తెలుసుకోవాలి. సూతుడు ఒకసారి బదరి వెళ్ళాడు. చాలా గొప్పది బదరి. అక్కడ నిరంతరం శ్రీమన్నారాయణుడు తిరుగుతూనే ఉంటాడు. మనం కూడా రేపు పొద్దున్న జూలైలో వెళ్ళాలనుకుంటున్నాం చారుధామ యాత్రకి. ప్రస్తుతానికి కరోనా అనేది ఒకటి వచ్చింది కనుక ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారని అందరూ భయపడతారు. ఏం భయపడక్కర్లా, ఈ గందరగోళం సమసిపోతుంది. భక్తులు మళ్ళీ కేదారం, బదరి వంటి దివ్యక్షేత్రములు చూడగలుగుతారు. ఆ అనంతుడు, ఆ పద్మనాభుడు, వాసుదేవుడు ఒకవైపు బదరీలో నారాయణుడిగా, మరొకవైపు కేదారం దగ్గర కేదారేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. ఆయన అవ్యాజ కరుణామూర్తి. భక్తులు మేము చూడడానికి వస్తాం అంటే రెండు అంటాడు తప్ప మనకి ఏ విధమైన ఆటంకము కలిగించడు. ఆయన నమ్మాలండి. భగవంతుని మనం ఎంత భక్తి సరిపడతాం, ఎంత ఎక్కువ నమ్మితే ఆ భగవంతుడు అంత తొందరగా మనల్ని తన దగ్గరికి రప్పించుకుంటాడు. నమ్మి నమ్మక, అమ్మో మనకి ఏదో వచ్చేస్తుందేమో అని భయపడేటటువంటి వాడిని కూడా పరమాత్మ అనుగ్రహించడు. ఎవరిని పట్టుకోవాలో వాడిని పట్టుకోవాలి. భగవంతుడు దర్శనం కావాలంటే భగవంతుడిని పట్టుకోవాలి. ఆ భగవంతుడు ఎందులో ఉంటాడు? పురాణాల్లో ఉంటాడు. కాబట్టి పురాణాలు పట్టుకోవాలి. పురాణాలు పట్టుకోవడం అంటే పురాణాలు వినాలి. శ్రద్ధతో పురాణం విని మా గురువు గారు చెప్పినట్టుగా నడుచుకుంటాము, మా గురువు గారు చెప్పినట్టే ఆయన వేడుకుంటాము. ఆయన తన దర్శనం మాకు ఇస్తాడు అనుకున్న వాడికి ఆ దర్శనం అవుతుంది. అది పరమ దివ్య క్షేత్రం. ముక్తి పొందడానికి పూర్వకాలంలో ప్రతి వ్యక్తి హిమాలయాలకి వెళ్ళాడు. హిమాలయాలలో పరమ ముఖ్య స్థలాలు బదరికావనము, కేదారం. ఈ రెండింటికి చివర శిఖరాగ్రంలో అంటే శంకరాచార్య వారు అవతారం చాలించిన స్థలం నుంచి ముందుకి ఎవడన్నా వెళ్ళగలిగితే 15 మైళ్ళు అక్కడ ఉంటుంది శంబల అని పేరు కలిగిన ఒక పరమ పవిత్రమైనటువంటి గ్రామం. అది పేరుకి గ్రామం కానీ ఎంత వైశాల్యం ఉందో ఎవరూ చెప్పలేరు. అక్కడ ప్రతి భవనం బంగారపు రంగులో కోటి సూర్యుడు కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టడం అసంభవం. అథవా అడుగు పెట్టిన ఎక్కువ కాలం ఉండలేడు. ఉండాలనుకున్నటువంటి వాళ్ళు ఎంతో యోగశక్తి కలిగి ఉండాలి. దానికి చెప్పాను, చాలా పర్యాయాలు చెప్పాను. నేను 1977 చాలా మంది 80వ దశకం అని రాస్తారు నా గురించి తెలియని వాడు, కానీ నేను 1977 అక్కడికి వెళ్ళాను. అప్పటికి నా వయసు కేవలం 11 ఏళ్ళు. ఆ కాలంలో ఏమైనా అక్కడికి వెళ్ళాలి లేదా అక్కడే మరణించాలి, వెనక్కి తిరిగి రాకూడదు. ఆ శంబల్ అంటే ఏమిటో చూడాలి. హిమాలయాల్లో తపస్సు చేయాలని పట్టుదలతో వెళ్ళాను. అత్యద్భుతమైనటువంటి ఆ స్థలంలో చాలా కాలం ఉన్నాను. అవన్నీ పక్కన పెడితే కేదారానికి వెళ్ళాను. చిట్ట చివరగా కేదారంలో కేదారేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని ఆదిశంకరాచార్యుల వారు అవతారం చాలించిన ప్రదేశం వైపు వెళ్ళాలి అని నడవడం మొదలుపెట్టాను. అక్కడికి వెళ్ళగానే శరీరం అంతా కసగసలాడిపోయింది, నీరసం వచ్చింది, ఇక నడవలేను అనుకున్నాను. ఆ సమయంలో నా అదృష్టవశాత్తు ఒక సాధువు కనబడ్డాడు. ఆయన ఆపాదమస్తకం విభూతి పూసుకున్నాడు. తెల్లని స్వచ్ఛమైన స్ఫటికలింగం వంటి ఆకారం కలిగి ఉన్నాడు. చాలా పొడుగున్నాడు. సాధు జటా చోట దారి. ఆయన దగ్గరికి పిలిచి, ఒరే నాయన, ఈ ప్రాంతములలో ఎవరు పడితే వాళ్ళు తిరగలేరు, ప్రాణం పోతుంది అనవసరంగా నీకు, కాబట్టి మా మాట విని ఎక్కడికన్నా వెళ్ళిపో, ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో, ఇక్కడ ఎక్కువసేపు ఉండలేవు అన్నాడు. నేను అన్నాను, మేము చావడానికి వచ్చాను ఇక్కడికి. హిమాలయాల్లో చస్తే అది కూడా ముక్తి అని పెద్దలు చెప్పారు. ఈ పరమ పవిత్ర ప్రదేశాలలో మరణించిన వాడికి ముక్తి వస్తుందని, లేదా కనీసం మంచి జన్మైనా వస్తుందని, పునర్జన్మలో అయినా కాశీలో మరణించే యోగం వస్తుందని మా పెద్దలు మా నాన్నగారు లాంటి వాళ్ళు చెప్పారు. కాబట్టి అయితే ఇక్కడ నేను సాధన చేసి ఈశ్వర దర్శనం పొందుతాను, ఆ శంబల గ్రామం చూస్తాను, లేదా ఇక్కడే ప్రాణం విడిచిపెడతాను, నేను చావడానికి వచ్చానన్నాను. నేను ఆ కాలంలో నాకున్న ధైర్యం అటువంటిది కనుక, ఆ వయస్సు అటువంటిది కనుక, బాలభక్తుడి కనుక. అప్పుడు ఆయన నవి ఒక వేరు ఇచ్చాడు. ఈ జడీబుటీతో కావు, అంటే ఈ మూలిక తిను, ఇది తింటే నెల్లాళ్ల పాటు నీకు చలి వెయ్యదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, అప్పుడు నువ్వు ఈ ప్రాంతంలో సాధన చేయగలుగుతావు. కానీ నెల్లాళ్ళ తర్వాత మాత్రం ఇక్కడ ఉండకు సుమా, వెళుపు. నీకు అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకో, సమయం వచ్చినప్పుడు నేనే నీకు ఆ పరమాత్మ సన్నిధానం లభించేలా చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఒక నెల్లాళ్ళు మాత్రం ఇక్కడ ఉండే అవకాశం ఇస్తున్నానని ఒక వేరు ఇచ్చాడు నాకే. ఆ వేరు నాలుక మీద పెట్టుకోగానే కొంచెం నాలుక దొరక పెట్టినట్టు అయ్యింది. తర్వాత ఎక్కడి లేని ఓపిక వచ్చింది. స్వామి, నాకు ఏదో విచిత్రమైన శక్తి నాలో ప్రవేశించినట్టు అనిపిస్తోంది, ఒక విచిత్ర శక్తిని నావగిస్తోంది అని ఆ స్వామికి దండం పెట్టకపోతే ఆయన మాయమైపోయి కనపడలేదు. ఆ వేరు ప్రభావం వల్ల ఇక నాకు చలి లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఒంటి మీద ఉన్న గుడ్డలు వేసుకున్నా వేసుకోకపోయినా ఆ హిమాలయంలో ఉన్న మంచు నన్ను ఏమీ చీలేకపోయింది. అమ్మయ్యా అని అనుకుని ఆకలి దప్పిక రెండూ లేవు గనక, చలి లేదు గనక చాలా ముందుకు వెళ్ళిపోయాను. ఎంత దూరం వెళ్ళాననే చెప్పలేం గారు, ఒక అద్భుతమైన మంచు గుహ కనపడింది. ఆ గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని నాకు ఈశ్వర దర్శనం కావాలి, భవిష్యత్తులో కల్కిగా అవతరించబోయే స్వామి ఏ గ్రామంలో అవతరిస్తున్నాడో ఆ శంబల గ్రామ దర్శనం నాకు కావాలని అక్కడ కూర్చుని హిమాలయాల్లో ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనే నామాలు రెండు మంత్రాలు జపం చేసుకుంటూ కూర్చున్నాను. ఎంతకాలం ఉన్నానో నాకు తెలియదు, కొంతకాలం గడిచింది. ఏదో తెలియని దివ్యానుభూతి కలిగేది అక్కడ ఉన్నది. ఇంతలో నెలలాడు గడిచిపోయింది. అసలు నెలలాడు అక్కడ మానవ మాతృడు ఉంటాడా, ఉంటే తిరిగి వచ్చి పురాణం చెబుతాడా? ఆ మూలిక ప్రభావం వల్ల సిద్ధుడు నన్ను రక్షించాడు కనుక నేను అక్కడ అంతకాలం ఉండగలిగాను. ఇంతకీ సిద్ధుడని నేను అనుకున్నాను, కానీ సిద్ధుడు ఏమిటి, కేదారేశ్వరుడే నన్ను రక్షించాడు. నెల్లాళ్ళు గడిచింది, క్రమంగా ఈ మూలిక ప్రభావం తొలగిపోయింది. హిమాలయాలలో అటువంటి అనేకమైన ఔషధాలు ఉన్నాయి, ఔషధులు ఉన్నాయి, మూలికలు ఉన్నాయి, కానీ ఒక మూలికలను మనకి తెలియదు. ఏది మూలికో తెలియదు, ఏది మూలిక కాదో తెలియదు. పొరపాటున మనం సొంత పెత్తనంతో మూలికరుకుని ఏదైనా పిచ్చి వేరు నాలిక మీద పెట్టుకుంటే ఇంకా తర్వాత మాటలు కూడా పోతాయి. కొంతమంది తెలుసా, నాతో పాటు ఒక ఆయన వచ్చాడు, వచ్చి నేను తిన్నట్టి మూలిక తిందాం అనుకుని ఒక పిచ్చి వేరు కనపడితే దాన్ని నాలికి రాసుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, ఎప్పుడు తడువుకుంటాడు, తట్టాడు నోట్లోకి మాట్లాడు. కాబట్టి తొందరపడి హిమాలయాల్లో ఏది పెడితే మూలిక అనుకుని నాలికి తగిలించుకోకండి. ఇది 2011 జరిగిన విషయం అన్నమాట. 2011 మాతో వచ్చిన ఆయన ఒక మూలికని నాలిక తగిలించుకొని ఆ నాలిక చీలికైపోయి మాటలేక నానాబంగా పడుతుంది. కాబట్టి పిచ్చి పిచ్చిగా ఏది పెడితే మాత్రం తినకూడదు. తొందరపడి ఏదో గురువు గారు వెళ్ళారు కదా అని వెళ్ళిపోతే దానివల్ల కొన్ని ప్రమాదాలు ఉంటాయి. ఇంత ఇదంతా పక్కన పెడితే నా శరీరంలో ఆ మూలిక యొక్క ప్రభావం తొలగిపోయింది కనుక మళ్ళీ నీరసం మొదలయ్యింది. అప్పుడు నేను బాబాయ్కి అయిపోతానేమో అనుకుంటున్న సమయంలో, ప్రాణం పోతున్న సమయంలో ఒక తమాషా జరిగిందండి. అక్కడ కురుస్తున్న మంచుకి నా శరీరం స్తంభించింది. ఆకలి దప్పిక ఆవరించే, ఆకలి దప్పిక అంటే వెర్రి నీరసం వచ్చింది అని చెప్పడం ధర్మం. శరీరంలో శక్తి తగ్గింది. అప్పుడు హఠాత్తుగా 20 నుంచి 30 అడుగులు పొడుగున్న ఒక మహాపురుషుడు అక్కడికి వచ్చాడు. 20 నుంచి 30 అడుగులు అంటున్నాను కానీ ఇంకా ఎంత పొడుగున్నాడో కూడా చెప్పలేము. అసలు ఆయన చూడటమే కష్టంగా ఉంది. ఆయన శరీరం అంతా వస్త్రాలు లేకుండా కేవలం దిగంబరంగా ఉన్నాడు. అటువంటి వాళ్ళని మనం మహాయోగులు అంట. శివుని యొక్క స్వరూపాలు వాళ్ళు, వీరశైవులు, కాపాలికులు, ఏదైనా అనండి, వాళ్ళు గొప్ప సిద్ధులు. అక్కడ ఆత్మలు చాలా మంది ఉంటారు. ఆయన చేతులు మోకాళ్ళకి వేళ్లాడుతున్నాయి. చేతులు మోకాళ్ళకి తగిలితే అంటే చేతులు మోకాళ్ళ దాకా వేళ్లాడుతూ ఉంటే అటువంటి వాళ్ళని ఆజానుబాహులు అంటారు. జానువులు అంటే మోకాళ్ళు. చేతులు మోకాళ్ళకి తగిలితే అటువంటి వాళ్ళని ఆజానుబాహులు అనాలి. ఆయన ఆజానుబాహుడు, లంబ శరీరుడు పొడుగ్గా కూడా ఉన్నాడు. అందుకే ఆజానులంబ శరీరుడు అనమాట. ఆజానుబాహ లంబ శరీరుడు ఆయన. అటువంటి మహానుభావుడు చెప్పామా ఇక్కడ ఎక్కువ ఉండద్దురా, నెల్లాడు దాటికి వెళ్ళిపో అంటే వినిపించుకోకుండా ఇక్కడ ఉన్నావు అని అమాంతంగా నా చుట్టూ ఎడం చేతులు అప్పుడు రివ్వు ఆకాశానికి లేచిపోయాడు. నా చుట్టూ ఆయన చేతిలో ఉంది, ఆయన ఆకాశంలో ఎగిరాడు. ఈ చుట్టూని ఎవడన్నా పుచ్చుకుని పైకి లేదితే తలంతా నెత్తి కొట్టాలి కదా. గట్టిగా తైలం అంటే కొబ్బరి నూనె లాంటివి నెత్తికి మర్దనా చేసుకుంటేనే మన తలంతా కింద తిరిగినట్టు అయిపోతుంది. గట్టిగా మర్దనా చేస్తే తలంతా పుండు కొడుతుంది. అటువంటిది ఆ మహానుభావుడు నా జుట్టు పుచ్చుకుని ఆకాశ మార్గంలోకి పైకి లేచిపోతే అసలు నా తలకి నొప్పి లేదు. అలవోకగా ఆయనతో వెళ్ళిపోయాను, హాయిగా వెళ్ళాను. ఎక్కడో పైకి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడి నుంచి ఎగిరి నన్ను తీసుకొచ్చి జోషిల్ మఠ అనే ప్రాంతం దగ్గర జనావాసం ఉంది, అక్కడ దిగబెట్టి వెళ్ళిపోయాడు. కంగారు పడదు, సమయం వచ్చినప్పుడు నీకు మళ్ళీ మా గ్రామం దర్శనమిస్తుంది, మేము నీ వెంట ఉన్నాం, నిన్ను రక్షించే బాధ్యత మాది, ఎప్పటికీ నీ వెంట మేము ఉంటాం అని ఒక ముక్క మాత్రమే వెళ్ళిపోయాడు. మళ్ళీ కనపడింది. ఇది ఎప్పుడో 77లో జరిగింది, 1977. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే బదరికావనం కేదారాల దగ్గర కొంచెం ముందుకెడితే ఇలాంటి పరమ పవిత్ర గ్రామాలు ఉంటాయి, అదే శంబల. అక్కడ మహానుభావులైన సిద్ధులు ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా వాళ్ళ దర్శనం చేసుకోవడం మహాయోగానికి అందరికీ లభించకపోవచ్చు, కానీ ఆ ప్రాంతానికి అడుగు పెట్టడమే ఒక గొప్ప తపస్సు. అందుకే వెళ్ళండి, అక్కడికి యాత్రలు చేయండి. యాత్రలు చేయడానికి ఏ విధమైన బాధ పడక్కర్లా. యాత్రకి వెళ్ళడానికి అన్నిటికంటే ముఖ్యం మనస్సు, భక్తి. అవి ఉండి నేను అక్కడికి వెళ్ళాలి, వెళ్ళాలని దృఢంగా నిశ్చయించుకుంటే ఎవడైనా వెళ్ళగలుగుతాడు. అటువంటి బదరికావనానికి ఒకప్పుడు సూతుడు వెళ్ళాడు. అక్కడ వేదవ్యాసుడికి ఒక ఆశ్రమం ఉన్నది. బదరికా దగ్గర మానా అనే ప్రాంతంలో వ్యాసుడు తరచుగా తపస్సు చేసుకుంటాడు. అక్కడే భారతం రాశాడు, అక్కడే భాగవతం రాశాడు ఆయన. ఆ ప్రాంతమునకు వ్యాసాశ్రమం అని పేరు. ఇప్పుడు మన వాళ్ళు మానా అని కూడా పిలుస్తారు. సరస్వతీ నది అక్కడే పుట్టింది. అదిగో ఆ ప్రాంతానికి సూతుడు వెళ్ళగానే వ్యాసుడు తన ఆశ్రమం దగ్గర గుహ దగ్గర కూర్చుని ఉన్నట్ట, నల్ల జంక చర్మం మీద కూర్చుని ఉన్నాడు. అలా నల్ల జింక చర్మం మీద కూర్చుని ఉన్న కృష్ణద్వైపాయన మునిని, పరాశర పుత్రుణ్ణి సూత భగవానుడు చూడగలిగాడు. వ్యాసుడు నీలంగా ఉంటాడు, శ్రీకృష్ణుడి యొక్క వర్ణంలో ఉంటాడు. పరమ కాంతి స్వరూపుడు, అపూర్వమైన తేజోమండలం ఆయన చుట్టూ ఉంటుంది. అప్పుడు ఆ మహానుభావుని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అందుకే వ్యాసో నారాయణో హరి అన్నారు. వ్యాసుడు సాక్షాత్ విష్ణువు, విష్ణువు యొక్క ఒక అవతారం, 17వ అవతారం అని చెప్పాను కదా మీకు. ఆ మహానుభావుడి దర్శనం సూతుడికి అయ్యింది. అప్పుడు వ్యాసుడికి భక్తితో సూతుడు నమస్కరించి, మహానుభావ వ్యాస, శ్రీహరి స్వరూపం గురించి నాకు వివరించు. శ్రీహరి గురించి చెప్పే శక్తి కేవలం నీకే ఉన్నది. ఈ మధ్య కాలంలో హరికి సంబంధించిన పురాణాలు ఏమైనా రాశావా, రాసి ఉంటే నాకు వివరించని అడిగాడు. అప్పుడు వ్యాసుడు, ఆయన ఈ మధ్యనే గరుడ పురాణం అనే ఒక పురాణం రాశాను. ఈ హిమాలయాల్లో హాయిగా ఖాళీగా కూర్చుని భగవంతుడు అయిన విష్ణువుని ధ్యానించి ఆయన అనుగ్రహంతో నేను ఈ గరుడ పురాణం రాశాను. ఆ పురాణాన్ని నీకు వివరిస్తాను. బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు ఈ పురాణాన్ని. నారదుడితో పాటుగా దక్షుడికి కూడా చెప్పాడు. నాకు కూడా ఈ పురాణాన్ని చెప్పాడు. ఒకప్పుడు బ్రహ్మగారు సభ ఏర్పాటు చేశాడు, ఆ సభకి మమ్మల్ని పిలిచాడు. ఆ సభకి నేను అంటే వ్యాసుడిని అనమాట, నారదుడు దక్షుడు ప్రజాపతులు వచ్చారు. మా అందరికీ భగవంతుడైన బ్రహ్మ ఇచ్చిన పురాణం ఇది అనగా, ఆ పురాణాన్ని అసలు ముందు ఎవరు రాశారు, ఎవరు ఎవరికి చెప్పారో చెప్పమనగా అప్పుడు చెప్పాడు. ఒకప్పుడు నేను, నారదుడు, దక్షుడు, భృగువు మేమంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళాం. బ్రహ్మదేవుడు ఆ సమయంలో పద్మాసనంలో కూర్చుని, అంటే తెల్లతామరపూలో కూర్చుని భగవంతుడైన విష్ణువుని ధ్యానం చేసి కళ్ళు విప్పి అటు ఇటు చూస్తున్నాడు. సరిగ్గా సమయానికి మేము వెళ్ళాం. మమ్మల్ని చూసినటువంటి బ్రహ్మ, వ్యాస, నారద, దక్ష, భృగు అందరూ రండి, ఆశీనులకండి అని స్వాగతం పలికాడు. మేమందరం ఆయన స్వాగతం ఇచ్చాక ఆయనకు నమస్కరించి భక్తి శ్రద్ధలతో ఆయన ఎదురు ఉండ కూర్చుంది. అప్పుడు మేము కోరగా ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. గరుడ పురాణం సమస్త శాస్త్రముల సారం. ప్రాచీన కాలంలో మొట్టమొదటి ఈ పురాణమును విష్ణు భగవానుడు రచించాడు. రచించి శివుడికి చెప్పాడు. ఆ తర్వాత నాకు చెప్పాడు. ఆ తరువాత దేవతలకి వివరించాడు. ఇలా విష్ణువు ద్వారా శివుడికి, నాకు, దేవతలకి ఈ పురాణం వచ్చింది. నేను మీకు చెబుతాను, మీరు భూలోకంలో వ్యాపింప చెయ్యండి అనగా, అప్పుడు మళ్ళీ వేదవ్యాసుడు బ్రహ్మదేవుడిని అడిగాడు, శ్రీహరి అనేటటువంటి మహానుభావుడు రుద్రునికి చెప్పిన గరుడ పురాణం ఏ కాలంలో ఆవిర్భవించింది అని అడిగాడ. కాలం ఏమిటని అడిగాడు. ఆ ఊహ కాలం ఎవడని చెప్పలేము. సృష్టి ఆరంభ కాలం అది, ఆ కాలంలో చెప్పబడిన పురాణం. అందుకే గరుడ పురాణం అత్యంత ప్రాచీన పురాణం. నాయన వ్యాస, భగవంతుడు విష్ణుడు అంతటి వాడు రుద్రునికి మాకు చెబితే, ఈ పురాణం మేము మీకు చెబుతూ ఉంటే, ఈ పురాణాన్ని కొంతమంది అజ్ఞానులు కేవలం ఎవరో చచ్చిపోయినప్పుడు మాత్రమే చదవాలి, తక్కిన కాలంలో చదవకూడదు, వినకూడదు అన్నారంటే వాళ్ళు ఎంత మూర్ఖులు. భగవంతుడైన విష్ణువు రచించిన పురాణం వినడానికి విధి నిషేధాలా? లేవు లేవు. పవిత్రమైన ఏ రోజుల్లో అయినా వినొచ్చు. మాసానాం నియమో నాత్ర దినానాం నియమో దినా. గరుడ పురాణం వినడానికి ఈ మాసం ఈ రోజు అనే నియమం లేదు. పనికి మాలినటువంటి వ్యాసంగములు చేయడం కంటే ఇది చాలా మంచిది కనుక ఈ పురాణం సర్వకాల సర్వావస్థలో వినవచ్చు. కొన్ని కాలాల్లో ఉంటే మరింత ఎక్కువ పెరుగుతూ వస్తుంది. ఎవరన్నా చచ్చిపోయినప్పుడు ఉంటే ఇంకొంచెం ఎక్కువ పెరుగుతూ వస్తుంది తప్ప దీనికి ఏం విధి నిషేధాలు లేవు. బయట ఉన్న స్త్రీలు ఉన్నప్పుడు లేదా కొన్ని తినకూడని పదార్థాలు తిన్నప్పుడు, సాయం సంధ్యా సమయాలు ఇలాంటి సమయాల్లో మాత్రం ఈ పురాణం కాసేపు వినకూడదు, నిషేధం ఉంది. తగ్గిన అన్ని వేళల్లో వినవచ్చు అని చెప్పి అక్కడి నుంచి ఈ పురాణం యొక్క గొప్పతనాన్ని లోకానికి అందించడం మొదలుపెట్టాడు.